नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्टवपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో 20వ రోజుకి స్వాగతం పలుకుతున్నాం. ఈ 20వ రోజు కూడా తెల్లవారుజామున లేచి కార్తీక స్నానం చేయండి. ఈరోజు ఒక చిన్న పని చేయాలి, దానికి మృత్తికా స్నానము అని పేరు. ఇది ప్రత్యేకత. 20వ రోజు చేయవలసిన పనులలో మృత్తికా స్నానం చాలా గొప్పది. మట్టి తీసుకొచ్చి దానిని నీళ్లలో కలిపి ఆ ముద్దని ముఖానికి కాళ్ళకి చేతులకి పూసుకోవాలి. ఏ మట్టి పూసుకోవాలి? పుట్టమన్ను కానీ లేదా పొలాలలో ఉండేటటువంటి మట్టి కానీ అడవి పంది ముట్టుకున్న మట్టి కానీ, ఈ మూడు మట్టిలలో ఏవైనా మనకు వస్తాయి. నల్లరేగడి మన్ను ఉంటుంది పొలాలలో, ఆ నల్లరేగడి మట్టి కానీ పుట్టల దగ్గర పాము పుట్టల దగ్గర ఉండేంత మట్టి కానీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. పుట్టమన్ను అంటారు దానికి. అడవి పందులు ముట్టుకున్న మట్టి కానీ, అడవి పందులు ముట్టుకున్న మట్టి మనకు ఎలా వస్తుందండి? నా అక్కర్లా. జూల్లో జంతు ప్రదర్శనశాలలో అడవి పందులని కూడా మనకి ప్రదర్శిస్తున్నారు. అడవి పంది తిరిగినటువంటి ప్రాంతంలో ఇంత మట్టి సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఈ మూడు మట్టిలో ఏదో ఒకటి. అన్నిట్లోకి శ్రేష్టం పుట్టమన్ను. ఈ మట్టి మళ్ళీ ఎక్కువ కాదు, కొద్దిగా తీసుకుని నీళ్లలో కలిపి ఆ నీళ్లలో కలిపినటువంటి ఆ మట్టిని ముందు ముఖానికి ఇలా పూసుకోవాలి. ఎక్కడి నుంచి? ఈ కళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దాకా పూసుకోవాలి. కళ్ళ ప్రాంతంలో పూసుకోవాలి. కంటిలో పెట్టుకోకండి సుమా, మళ్ళీ కంటి కింద ప్రాంతంలో రాసుకోండి. అమాయకంగా సరిగ్గా వినని వాళ్ళు కంటి కింద ప్రాంతంలో మట్టి రాసుకోమంటే కంటిలో పోసుకుని కళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలా చేయకూడదు. తర్వాత రెండు చేతులకి, తర్వాత రెండు కాళ్ళకి, మోకాళ్ళ దగ్గర నుంచి కింద ప్రాంతంలో రాసుకోవాలి. కార్తీక మాసంలో 20వ రోజు కాళ్ళకి చేతులకి ఇలాగా కంటి దగ్గర మట్టి రాసుకుంటే అటువంటి వాడికి భూదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలన్నమాట? స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. నదుల దగ్గర కానీ, కాలవలలో కానీ, చెరువులలో కానీ, నూతుల దగ్గర కానీ, ఇళ్లల్లో కానీ ఎక్కడో చోట స్నానం చేయాలి. ఇంట్లో అయితే ఈ మట్టి అంతా బాత్రూంలో కొట్టుకుపోతున్నాయి గాను, నదుల్లో అయితే నదిలో కలిసిపోతుంది. సంకల్పంలో ఏమనాలి? కార్తీక మృత్తికా స్నానం అహంకరిష్యే. కార్తీక మృత్తికా స్నానం అహంకరిష్యే. కార్తీక మాసంలో మట్టితో కూడిన స్నానం చేస్తున్నాను, ఒంటికి మట్టి పూసుకుని స్నానం చేస్తున్నానని చెప్పుకోవాలి. ఎంత లాభం అండి దీనివల్ల? మానవులకి కొందరికి ఎంత కష్టపడినా యావజ్జీవితం సెంటు భూమి ఉండదు. ఒక గజం కూడా స్థలం సంపాదించలేకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సొంత ఇల్లు లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. పొలం లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదే మట్టిని భక్తితో ఒంటికి పూసుకుంటే వాడికి ఎంతో కొంత భూయోగం లభిస్తుంది. సొంత ఇల్లు వస్తుంది, లేదా పొలం వస్తుంది, లేక మనం కొనుక్కున్న స్థలం మనకి దక్కుతుంది. మన స్థలం కనీసం మనకి దక్కినా చాలు, కొత్త స్థలం రాకపోయినా పర్వాలేదు. నేను చాలా కాలం క్రితం ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చాడు. పాపం అతను 400 గజాల స్థలాన్ని విజయవాడ నుంచి నిడమానూరు వచ్చే ప్రాంతంలో ఎక్కడో కొనుక్కున్నాడు. ఇది ఎప్పుడో మాట, దాదాపు 30 ఏళ్ల క్రితం మాట. నేను చిన్నప్పటి నుంచి పురాణాలు చెప్పినవాడు. 1986 నుంచి కూడా అఖండంగా పురాణాలు చెప్పాను. 1986లో పశ్చిమ గోదావరి జిల్లాలో అర్ధవరం అనే ఊళ్ళో నేను మొట్టమొదటి ఉపన్యాసం ప్రారంభించాను వేదికల మీద. ఇళ్లల్లో చెప్పడం ఎప్పుడు ఉంది, అథారిటీగా వేదిక మీద సుందరకాండ ప్రవచనంతో ప్రారంభించాను అర్ధవరంలో. ఇంకా తర్వాత అఖండంగా 86 అంటే ఇప్పటికప్పుడే 2017, 31 ఏళ్ళు నుండి 32వ సంవత్సరం ఇది ఏకంగా ఇన్నేళ్ళుగా పురాణం చెబుతున్నాను. అందులో చిన్నప్పుడు పురాణం చెబుతున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. పాప ఆయన 400 గజాల స్థలం నిడమానూరు దగ్గర ఎక్కడో కొనుక్కున్నట్ట, అది ఎవరో కబ్జా చేశారు, నానాయాతన పడిపోతున్నాడు, అందులోంచి బయటపడలేకపోతుంటే అప్పుడు నేను మీకు ఒక ప్రక్రియ చెబుతాను, కార్తీక మాసం అంతా వ్రతం చేయండి, తెల్లవారుజాము లేవండి, స్నానాలు చేయండి, శివారాధన చేయండి, కార్తీక దీపాలు వెలిగించండి, 20వ రోజు ఇంత పుట్టమన్ను కానీ, అడవి పంది ముట్టుకున్న మట్టి కానీ, నల్లరేగడి మట్టి కానీ, నీళ్లలో కలిపి ఆ ముద్దని కళ్ళ దగ్గర ఉన్న ప్రాంతంలోనూ ముఖానికి అన్నమాట రెండు చేతులకి కాళ్ళకి పూసుకుని నదిలో స్నానం చేయండి. స్నానం అయ్యాక శివుణ్ణి అర్చించండి. మీకు మీ భూమి వస్తుందని చెప్పాను, ఆయన చెప్పినట్టు చేశాడు. చిత్రం తెలుసా, కోర్టు కేసులో ఈయన నెగ్గాడు, ఆయనకు 400 గజాలు వచ్చేసింది, ఆయన డబ్బు ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఇంకా 400 గజాలు కోట్ల మీద గడిపోయింది. ఏకంగా ఇవాళ ఆ ఏరియా అంతా బంగారం అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. ఆయన సుఖంగా బతుకుతున్నాడు, గురువుగారికి కూడా ఎంతో కృతజ్ఞత నమస్కారం చేస్తాడు. గురువుగారికి కావలసింది ఏ హక్కలు మీరు కృతజ్ఞత చూపించారా లేదా, మాకెందుకు మీరు బాగుండడం కావాలంతే. కానీ ఆయన మహానుభావుడు కనుక అయ్యా గురువుగారు మీ దేవాలయం మీద సుఖంగా ఉంటున్నామండి అంటాడు ఆయన. ఈ కార్తీక మాసంలో 20 రోజుకి అంత విశిష్టత ఉంది. దాదాపుగా చాలామందికి ఈ మధ్యకాలంలో ఇళ్ళు కట్టుకుందామంటే ఇళ్ళు అవ్వక, కొనుక్కున్న స్థలాలు దక్కక, రిజిస్ట్రేషన్ అయ్యి కూడా కోర్టుల్లో గందరగోళాలు అయిపోతూ యాతన పడిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు. అలాంటి వాళ్ళందరికీ ఏమిటి సులభోపాయం అంటే ఇదే మార్గం. కాబట్టి మనం చేయవలసిన పని కార్తీక మాసంలో 20వ రోజున మట్టి పూసుకుని స్నానం చేయటం. ఈరోజు కార్తీక మాసంలో ఈ 20వ రోజు భూదేవి మంత్ర జపం చేసుకోండి. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఇది భూదేవి మంత్రం. ఇది దేవీ భాగవతంలో ఉంటుంది, బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంటుంది. ఈరోజు ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత అమ్మవారితో కూడినటువంటి అమ్మవారి ఆలయంతో కూడిన శివాలయానికి వెళ్ళండి. అంటే అమ్మవారికి ప్రత్యేకం ఒక ఆలయం ఉండాలి. అక్కడ శివాలయంలో ఎలాగో మూల ఎక్కడో అమ్మవారు భవానీదేవో ఇంకో పార్వతి అనే పేరుతోటే ఉంటుంది. అలా కాకుండా శివాలయం కాకుండా సెపరేట్గా అమ్మవారి గుడి కూడా అందులో ఉంటే ఎక్కడైనా మహాలక్ష్మి కానీ మహాసరస్వతి కానీ లలితాదేవి కానీ ఎక్కడో చోట అలాంటి ఆలయాలకు వెళ్ళండి. ముందు శివుడికి యథాశక్తిగా అభిషేకం చేసుకోండి లేక పూజ చేయండి. ఆ తర్వాత అమ్మవారి సన్నిధానంలో ఏ అమ్మైనా పర్వాల, సరస్వతి అయినా మహాలక్ష్మి అయినా లేక లలితాదేవి అయినా, శివాలయం అమ్మవారు కలిసి ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారి సన్నిధానంలో కూర్చోండి. 108 పర్యాయములు ఈరోజు ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే నమః ఈ మంత్రం చేయండి. మీకు భూమి దక్కకపోతే అడగండి, మీ భూములకు ఉన్న యాతనలన్నీ తొలగిపోతాయి, భూమి మీకు దక్కుతుంది, శీఘ్రకాలంలో సుగృహం కట్టుకోగలుగుతారు. ఇక్కడ కూడా మీకు ఒక విషయం చెప్పాలి, పాపం ఒక ఆయన బెంగళూరులో స్థలం కొనుక్కుందాం ఇల్లు కట్టుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కట్టుకోలేకపోయాడు. ఈ మంత్రాన్ని నేను కార్తీక మాసంలో చేయమంటే 108 చేసినా చాలంటే ఆయన కార్తీక మాసంలో 20 రోజు 1000 సార్లు చేశాడు. ఏకంగా అంటే మా ప్రణవపీఠంలో అంటే ఓ పక్కన శివాలయం మరో పక్కన ఉగ్రమ్మవారులు ఉన్నారు కనుక ఆయన బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుని 1000 పర్యాయాలు అమ్మవారి దగ్గర ఈ మంత్ర జపం చేశాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాడు శుభ్రంగా. ఇందులో ఏం ఖర్చు ఉంటుంది పెద్ద? ఏం పెద్ద, ఎవడికి ధనం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దానం చేసుకుంటే అది మన ఇష్టం తప్ప. హాయిగా అక్కడికి వచ్చి తలారా స్నానము చేసి ముందు శివాభిషేకం చేసుకుని ఆ తర్వాత ఈ వసుధా మంత్ర జపం చేయటమే చాలు. ఈరోజు ఈశ్వరుడు పసుపచ్చ పువ్వులు ఇష్టపడతాడు, కాబట్టి ఏం చేయాలన్నమాట, శివాలయంలో గన్నేరు పువ్వులతో సువర్ణ వర్ణంలో ఉన్న గన్నేరు పువ్వులతో ఇంకేమైనా పసుపు రంగులో ఉన్న పువ్వులు ఉంటే, మందార పుష్పాలు కూడా పసుపు రంగులో ఉన్న మందార పుష్పాలు ఉంటాయండి, అలాంటి పువ్వులతో ఈరోజు ఈశ్వరుణ్ణి సంపూర్ణంగా పూజించండి. దానివల్ల కూడా అనేక లాభాలు వస్తాయి. అబ్బో ఒకటా రెండా, ఈ భూమండలంలో మానవులకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో తెలియదు. అసలు సమస్య లేనివాడు లేడు ఈ కాలంలో. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం కార్తీక మాస వ్రతాచరణ. అందున కార్తీక మాసంలో 20వ రోజు ఈశ్వర పూజ అనంతరం అమ్మవారి యొక్క పూజ కూడా, అమ్మవారి దర్శనం, అమ్మవారి యొక్క మంత్రజపం ఎన్నో లాభాలు చేకూర్చి పెడుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు 1000 కానీ 100000 కానీ 1000000 కానీ దీపాలను వెలిగించండి. ఏది 20వ రోజు కానీ, అంటే ఏ రోజైనా వెలిగించచ్చు అన్నాడు. 20వ రోజు 1000 దీపాలు కట్ట వెలిగిస్తే చాలా మంచిది. ఓ 1000 ఒత్తులు తీసుకుని ఆ 1000 ఒత్తుల్ని నేతిలో బాగా నానబెట్టి వాటిని 20వ రోజు వెలిగించండి. సాధారణంగా ఈ 1000000 దీపోత్సవాలు 1000000 దీపోత్సవాలు ఎప్పుడెప్పుడు చేయాలో చెప్పారు. వరుసగా 20వ రోజు కానీ 18, 19, 20, 21, 22 గుర్తుపెట్టుకోండి. ఏమేమిటి? 18 పంతొమ్మిది 20, 21, 22. లేదా గురువులు ఒక ప్రత్యేకత నిర్ణయిస్తారు ఒక్కోసారి. కార్తీక మాసంలో సోమవారం కూడా చాలా విశిష్టమైనది. ఉదాహరణకి మనకి 30వ తారీఖు అక్టోబర్ 30వ తారీఖు ఒక సంవత్సరంలో, లేక అక్టోబర్లో ఇంకేదో తారీఖు, లేదా నవంబర్లోనో 1వ తారీఖు సోమవారం వచ్చిందనుకోండి. ఆ సోమవారం నాడు గురువులు, నాయనలారా మీకు ఈరోజు చాలా బాగున్నది, ఈ కార్తీక సోమవారం నాడు లక్ష దీపోత్సవం చేయండి, కోటి దీపోత్సవం చేయండి, లేక 1000 ఒత్తులు వెలిగించండి అని చెబితే, మారు మాట్లాడకుండా వెలిగిస్తే అది కూడా అశ్వమేధయాగ ఫలితం ఇస్తుంది, దారిద్ర్యాన్ని తొలగిస్తుంది, చూపు మనకి సక్రమంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి దీపోత్సవం చాలా మంచిది. ఈ కాలంలో ఏం చేయాలన్నమాట, వెయ్యేసి చొప్పునటువంటి ఒత్తుల్ని కట్ల కింద కట్టి నేతులు బాగా నానబెట్టి సూర్యాస్తమయ కాలంలో వెలిగించాలి. ఎప్పుడూ కూడా దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు, సహస్ర దీపోత్సవాలు, కోటి దీపోత్సవాలు ఇలాంటివి సూర్యుడు అస్తమించే కాలంలో చేస్తే అక్కడి నుంచి మొదలుపెట్టి రాత్రిపూట చేస్తే ఎక్కువ ఫలితం ఇస్తాయి. అది కూడా గురువుల సన్నిధానంలో చేస్తే కోటి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. ఎవరూ లేకుండా ఇంటి దగ్గర చేస్తే వచ్చే ఫలితం కంటే ఆలయంలో చేసే ఫలితం ఎక్కువ. ఆలయంలో పండితుల సన్నిధానంలో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఎక్కువ. ఆ పండితులు గురువులు కూడా అయి ఉంటే ఇంకా దాని ఫలితం ఎంత అంత అని చెప్పడానికి వీలు కాదు. ఒకనొకప్పుడు ఉదంకుడు అని పేరు కలిగినటువంటి ఒక పండితుడు ఉండేవాడు. వాడు మహానుభావుడైన పైలుడు అని పేరు కలిగిన ఒక గురువుగారి దగ్గర చేరి విద్యాభ్యాసం చేశాడు. గురువుగారి దగ్గర విద్యాభ్యాసానికి వెళ్ళాడు. వీడికి పెద్దగా చదువు వచ్చేది కాదు, తెలివితేటలు తక్కువ, బుర్ర తక్కువ. అందుకని గురువుగారు పాఠం చెప్పకుండా పనులు చేయించేవాడు. గురువుగారు ఏం చెప్పినా విసుక్కోకుండా చేసేవాడు ఉదంకుడు. పరమ గురుభక్తి కలిగిన వాడు అండి. గురుభక్తి కలిగిన వాడికి ఎప్పుడు పైకి వస్తాడండి, గురువుగారు ఆ మాట అన్నారు, గురువుగారు అమ్మ ఈ మాట అంది అని పెచ్చపెచ్చవేషాలు వేసిపోయేవాడు సర్వనాశనం అయిపోతాడు. గురువుగారి యొక్క అనుగ్రహం పొందితే ఆ వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ కూడా కష్టం ఉండదు. అన్నిటికంటే గురు శుశ్రూష చాలా గొప్పది. గురోరన్యన్న విద్యతే న గురోరధికం దైవం అని ఎన్నిసార్లు చెబుతున్నాయండి మనకు పురాణాలు. గురువు కంటే అధిక దైవం లేడు, అంతకంటే గొప్ప దేవుడు లేడు, గురువే సమస్తం. ఎక్కడ చూసినా గురువు 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 అనే మాటే మనకి పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చెబుతున్నాయి. అందుకనే ఉదంకుడికి పెద్ద తెలివితేటలు లేకపోయినా, పాఠం రాకపోయినా గురువుగారిని మాత్రం భక్తితో గౌరవించేవాడు. గురుదేవా నువ్వు ఏం చెబితే అది చేస్తాను, నువ్వు చావమంటే చస్తాను, నా శరీరం ఏమంటే ఇస్తాను అనేవాడు ఆయన. గురువుగారు కూడా వాడి చేత ఎన్నో పనులు చేయించాడు. ఒకసారి ఏం జరిగింది, కార్తీక మాసంలో జిల్లేడాకులతో పూజ చెయ్యాలి అని గురువుగారి భార్య అనుకున్నది. నాయన ఉదంక, మన ఆశ్రమానికి దగ్గరలో అడవిలో జిల్లేడు చెట్లు చాలా ఉన్నాయి, జిల్లేడాకులు కోసి 1008 ఆకులు కట్టకట్టి నాకు పట్టుకొచ్చి ఇస్తే రేపు నేను జిల్లేడాకులతో కార్తీక మాసంలో శివుణ్ణి పూజిస్తాను, తీసుకురా అంది. ఈయన గురువుగారి భార్య చెప్పిన మాట ప్రకారంగా అడవికి వెళ్ళాడు. కొంచెం తెలివి తక్కువ అడవడం వల్ల జిల్లేడాకులు కోస్తే అందులో నుంచి పాలు వస్తాయి, ఈ పాలతో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం అనే ఊహ లేదు పాపం వాడికి. అందుకని తొందరపడి టప్ప టప్ప ఆకులలో పీకేశాడు మొరటుగా. ఆ పీకడంలో కొన్ని జిల్లేడు పాలు జువ్వునొచ్చి రెండు కళ్ళలో పడిపోయి కళ్ళు వెంటనే పోయేవాడికి. జిల్లేడు పాలు చాలా ప్రమాదమైనవి, కొందరికి కొంచెం చూపు తగ్గుతుంది, కొందరికి వెంటనే కళ్ళు కూడా పోతాయి. వీడికి కళ్ళు పోయాయి. ఇంకా చూడండి, వాడు మహాబాధ వచ్చింది. ఇంత బాధ వచ్చినా ఏడవకుండా ఆకులు మూటగట్టి తడువుకుంటూ తడువుకుంటూ మొత్తం మీద ఆశ్రమానికి వచ్చి గురువుగారి భార్య చేతిలో పెట్టి కాళ్ళ మీద పడ్డాడు. ఆవిడ తెల్లబోయింది, ఏమిటినైనా అలా కళ్ళు మూసుకున్నావంటే, అమ్మగారు కళ్ళు కనపట్టలేదండి, జిల్లేడు పాలు కళ్ళల్లో పడ్డాయి, కళ్ళు పోయాయి అన్నట్ట దైన్యంతో. ఒరే కళ్ళు పోయినా అమ్మా నీ వలన కళ్ళు పోయాయని నన్ను దెప్పకుండా శివ పూజకు ఆకులు పీకి పట్టుకొచ్చావా, నీకెంత గురుభక్తిరా అని ఆవిడ ఆనందపడిపోయి శిష్యుడికి కష్టం వచ్చినందుకు దుఃఖపడి తన భర్తను పిలిచింది. ఏమండి ఈ కుర్రవాడికి కళ్ళు పోయాయి, వీడు మనల్నే తల్లిదండ్రులుగా నమ్ముకుని ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం చేస్తున్నాడు, వీడికి మీరు ఏమి చేస్తారో తెలియదు, సకల విద్యలు రావాలి, వీడికి కళ్ళు రావాలనగానే ముందు కళ్ళు తెప్పిస్తాను తర్వాత విద్యలు ఇస్తాను అని ఆయన ఏం చేశాడు, నాయన కార్తీక మాసంలో వరుసగా వచ్చేటటువంటి ఈ మొత్తం మాసమంతా కూడా భక్తి శ్రద్ధలతో శివార్చన చెయ్యి, అందులో 20వ రోజు పొరుద్దుటిలి తలార స్నానం చెయ్యి. శివాలయంలో ముందు శివుడికి అర్చన చేసుకో. ఆ తరువాత అమ్మవారి సన్నిధానంలో కూర్చుని నేను చెప్పేటటువంటి ఒక మంత్రాన్ని ఉచ్చరించు, నీకు కళ్ళు వచ్చి తీరుతాయి అనగానే ఆయన అలాగేనండి అన్నాడు. 20వ రోజు పొద్దున్నే లేచాడు. పొద్దుటే గురువుగారు చెప్పినట్టే తలారా స్నానం చేశాడు, శివుణ్ణి పూజించాడు. అమ్మవారి సన్నిధానంలో ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః అనే భూదేవి మంత్ర జపం చేశాడు. ఆ తర్వాత జిల్లేడు ఆకులు అమ్మగారి కోసం తెచ్చాడు కదా, ఈ ఆకులు పట్టుకొచ్చి శివుడి మీద పెట్టించాడు. శివుడి మీద పెట్టించిన తర్వాత సూర్యాస్తమయం దాకా శివాలయంలో కూర్చోన్నాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే కళ్ళకు చూపు బాగా పనికొస్తుంది. సూర్యాస్తమయం అయ్యాక ఒక జిల్లేడాకు నేల మీద పెట్టి దాని మీద ఒక మట్టి మూకుడు పెట్టి ఆ మట్టి మూకుడులో ఆవు నెయ్యి పోయించి అందులో దీపాలు పెట్టించి శివ సన్నిధానంలో దీపం వెలిగించన్నాడు. అదృష్టవశాత్తు లక్ష దీపములు ఉన్నాయి, ఆ సమయానికి లక్ష ఒత్తులు అక్కడ ఉన్నాయి. ఈ లక్ష ఒత్తులు కట్ట వెలిగించారట. ఉదంకుడి చేత గురువు గారు లక్ష దీపాన్ని వెలిగించి ఆ ఉత్సవం చేయించగానే టక్కున వాడి కళ్ళు వచ్చి చూపు వచ్చేసింది. అప్పుడు ఆకాశవాణి రూపంలో శివుడు అన్నాడు, కార్తీక మాసంలో శివుడి సన్నిధానంలో సూర్యాస్తమయ సమయంలో వెలిగించే దీపం మీకు దివ్య దృష్టి ఇస్తుంది, చూపులలో మందకొడితనం ఉంటే అంటే దృష్టి కొంచెం మందగిస్తూ ఉంటే అది చురుగ్గా వచ్చేలా చేస్తుంది, అంటే చత్వారాన్ని తగ్గిస్తుంది. అసలు కళ్ళే పోయాయి అనుకున్నటువంటి వాడికి ఈ దీపోత్సవం వల్ల కళ్ళు కూడా వస్తాయి, భక్తి శ్రద్ధలతోటి దీపాన్ని వెలిగించండి అనగానే అప్పటి నుంచి ఆ ప్రాంతంలో వాళ్ళంతా దీపాలు వెలిగించేవారు. ఉదంకుడికి కళ్ళు ఇచ్చినటువంటి పవిత్రమైన రోజు ఈ 20వ రోజు అంటే. అందుకే జ్ఞానుడు పూర్వకాలంలో ఏం చేసేవారన్నమాట, కార్తీక మాసం వస్తే సాధ్యమైనంత వరకు ఎక్కువ దీపాలు వెలిగించేవారు. మీరు కూడా ఆ పని చేయండి, అది పెద్ద కష్టం ఏం కాదండి. అసలు కార్తీక వ్రతాలు ఎటువంటివో తెలిసినా ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ, సామాన్యులు కూడా చేయగలరు. ఎటుచ్చటు పోయినా దానికి శ్రద్ధ కావాలంతే. ఇవాళ మన అదృష్టవశాత్తు చాలామంది మనకి ఒత్తులు ఇళ్లలో చేస్తున్నారు, అమ్ముతున్నారు. 1000 కాదు, 100000 కాదు, 1,00,000 ఉత్సవాలు మనం చేసుకోవచ్చు, 1,00,000 దీపాలు టక్కన వెలిగించుకోవచ్చు, 1,00,000 ఒత్తులు తక్కువ రేట్లు వస్తున్నాయి. వాడు అంత కూడా కర్ల, మన ఇంట్లోనే పత్తి తెచ్చిపెట్టుకుని చక్కగా నలిపి ఒత్తులు తయారు చేసి వాటిని నేతిలో నానబెట్టి వెలిగించండి, రోజు వెలిగించండి ఎంతో కొంత. కానీ 20వ రోజు వెలిగించేటటువంటి ఒత్తులు దృష్టి దోషాలను తొలగించి స్పష్టమైన చూపు వచ్చేలా చేస్తాయి. దానికి అంత శక్తి ఉన్నదన్నమాట 20వ రోజుకి. ఈరోజు ఇంకొక పని చెయ్యండి, అవకాశం ఉన్నంత వరకు వస్త్రదానం చేసుకోండి. భూమి మీదకి ఇవాళ మనం కట్టుకున్న ఈ పంచెలు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి వస్త్ర విధానం మొట్టమొదట సృష్టిలో ఆరంభమైనది కార్తీక మాసంలో 20వ రోజు. కార్తీక మాసంలో 20వ రోజున మహానుభావుడు విశ్వకర్మ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి వస్త్రాలు నేసే విధానం నేర్పి వస్త్రాలు ధరించడం చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశారంటే విశ్వకర్మకి వస్త్రదానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్తీక మాసంలో వస్త్రదానం చేయడం ఒక సంప్రదాయం వచ్చింది. వస్త్రాలు ఎప్పుడైనా ఇవ్వచ్చు, 20వ రోజున మంచి బట్టలు, కట్టుకునేటటువంటి బట్టలు పండితులకి తప్పక దానం చేయండి. అది కూడా సాయంత్రం వేళ చేసే దానం ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పనికిమాలిన గోచిగుడ్డల్లాంటి తువ్వాళ్ళు లేక ఇంత రుమాళ్ళలాంటివి ఎందుకు పనికిరాని దరిద్రపు పంచెలు చీరలు ఇలాంటివి దానం చేయకూడదు. చేయలేకపోతే మానేస్తేనే నష్టం లేదట. కానీ కట్టుకోవడానికి పనికిరాని పనికిమాలిన వస్త్రం దానం చేయడం ఎందుకు? దానం ఎప్పుడూ మంచి వస్తువులు దానం చేయాలి. వాసాంసి చ మహార్హాణి రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, రామాయణంలో వాల్మీకి అద్భుతమైన శ్లోకం రాశాడు. వస్త్రములు ఎప్పుడు అర్హమైనవి, కట్టుకోవడానికి పనికొచ్చేవి, ఖరీదైన వాటిని దానం చెయ్యండి. ఒకవేళ మనం ఖరీదైన వస్తువులు కొనలేనప్పుడు ఏదో పిచ్చికొట్ట కొని వాడి చేతిలో పెడితే వాడు కట్టుకోకుండా అవతల పారేస్తాడు కనుక దానివల్ల వీడికి వాడికి కూడా ఉపయోగం లేదు కనుక, అయ్యా నేను ఎక్కువ ఖరీదు బట్టలు ఇవ్వలేను కాబట్టి వస్త్రార్థం ధనమును దక్షిణ రూపంలో ఇస్తున్నాను అని యథాశక్తి దక్షిణ చేతిలో పెట్టేయండి, నష్టం లేదు. అంతేగాని పనికి వాళ్ళని కొట్లేవ్వకూడదు. దీక్షావస్త్రాలు అనే పేరుతో కొంతమంది ఇస్తారు రామచంద్ర ప్రభు పంచెలు, ఆ పంచెలు ఎందుకు కట్టుకోవడానికి ఎందుకు పెరిగిరావు? అలా తడిపావంటే మోకాల దగ్గరకు వస్తాయి, పలచగా ఉండి మారభంగానికి ఆదర్శంగా కనపడతాయి బట్టలు. ఎందుకు ఆ పిచ్చగొట్టలు? గోచిగొట్టలకు ఎక్కువ అనను, పేచిగొట్టలకు తక్కువ అన్నట్టుగా ఉంటాయి. దానం దగ్గర ఎప్పుడూ లోపం పనికిరాదు. విత్త శాఠ్యండకార ఎత్తంటుంది కార్తీక పురాణం. పిసిని గొట్టుతనం ఎప్పుడు చూపించవద్దు. పిసిని గొట్టుతనంతో పనికి మాలినవి దానం చేస్తే పుణ్యం కంటే పాపం ఎక్కువ వస్తుంది. మనం పుణ్యం మూటగట్టుకోవట్లే, పాపం మూటగట్టుకుంటున్నాం. బంగారం దానం చేస్తున్నానని చేతిలో పెట్టేటవాడు, ఏం బంగారం కనపడదు, ఇది బంగారం అంటాడు. ఏముంది అక్కడ? ఆ నేల మీద రాలిన రథను పట్టుకొచ్చి చేతిలో పెట్టి బంగారం బంగారం అంటే ఎంత తోమినా అందులో బంగారం ఏముంటుంది? కాబట్టి పిచ్చి పనులు మనం కొన్ని చేయకూడదు. ఎప్పుడూ కూడా వస్త్రములు దానం చేయడం చాలా మంచిది. వస్త్రములు దానం చేసినటువంటి వాడు ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు లేకుండా సుఖంగా బ్రతుకుతాడు. శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి వెళ్ళి తీరుతాడు వాడు. ఆ వస్త్రములు కూడా కట్టుకోవడానికి పనికొచ్చేవి చెయ్యాలి. ఇంకా మరొక అద్భుతమైన విషయం ఉన్నది. ఈరోజు 20వ రోజు ఉసిరి చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెట్టండి. కార్తీక మాసంలో వనభోజనాలు చాలా గొప్పవి. అందులో 20వ రోజు ఒకటి, 21వ రోజు, 24వ రోజు ఈ రోజుల్లో ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం, ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టడం, ఉసిరి చెట్టు దగ్గర ఎవరైనా మహానుభావులకి 3 బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇవ్వడం చాలా మంచిది. 3 పండితుల్ని కుదరకపోతే ఒక్కడైనా ఉసిరి చెట్టు దగ్గరికి పిలిచి ఉసిరి చెట్టు దగ్గర ముందు దీపం వెలిగించాక దానికి ప్రదక్షిణ చేసి బ్రాహ్మణోత్తముడు ఎవడైనా సరే అటువంటి వ్యక్తికి దీపం, స్వయంపాకం, బంగారం లాంటివి దానం చేయండి. ఇందాక చెప్పినట్టుగా వస్త్రములు ఉసిరి చెట్టు దగ్గర దానం చేయండి. అబ్బా ఏం ఫలితం వస్తుందో! ఇక కుటుంబం అంతా సుఖాలతో శాంతితో అభివృద్ధి పొందుతారు. తర్వాత వీలుంటే భోజనం చేసే పండితుడు దొరికితే ఉసిరి చెట్టు దగ్గరే కూర్చోబెట్టి అన్నం కూడా పెట్టండి. సాయంకాలం వేళ నక్త సమయంలో ఉసిరి భోజనం వల్ల, ఉసిరి చెట్టు దగ్గర ఓ పండితుడికి అన్నం పెట్టడం వల్ల ఆ కుటుంబంలో ఎప్పుడు తిండి లేక చచ్చిపోయేవాడు ఉండడు, తిండి సుఖంగా లభిస్తుంది. ఇలా ఎన్నో ఫలితములను ఇస్తుంది కనుక ఈ పనులు చేసి ధరించండి. మరిన్ని విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళమాత్రం.